సమధ పుష్పంధయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృంహితములు. సత్యభామ, మనిద్దరం కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాం. ఉద్యానవనాల్లో జమ్మంటూ తుమ్మెదలు రొద చేస్తాయి. ఇక్కడ ఉద్యానవనాల్లో తుమ్మెదల ఝంకారాలే వినపడతాయి, కానీ అక్కడ నీకు ఆ పుష్పంధయ ఝంకారాలు, తుమ్మెదల ఝంకారాలు వినపడవు. భయంకరమైన ఏనుగుల ఘేంకారాలు వినపడతాయి. ఝంకారం కాదు, ఘేంకారం అది. ఆకీర్ణ జల తరంగాసారములుగావు. అక్కడికి వెడితే దీన్ని బట్టి ఆ రుదులు ఏమున్నాయో తెలుస్తుంది. ఉద్యానవనంలోట నీళ్లు చిమ్మే యంత్రాలు పెట్టారట. చూసారు, ఇప్పటి కూడా పబ్లిక్ పార్కుల్లోకి వెడితే అలా నీళ్లు గిర్రలు తిప్పుతూ ఉంటాయి, మిషన్ తిరుగుతూ. ఆ నీళ్లు అలా సన్నగా తుంపర్ల కింద పడుతూ ఉంటాయి, పచ్చగడ్డళ్ళకి వాటికి అనమాట. వాటిని జల తరంగ ఆసారములు అంటారన్నమాట. అంటే ఆ రోజుల్లో కూడా ఆ జల యంత్రాలు ఉన్నాయి. అలా నీళ్లు చిమ్ముతూ ఉంటే, మీద పడుతూ ఉంటే చల్లగా ఉంటుంది, పచ్చగడ్డి తడుస్తూ ఉంటుంది, సాయంత్రం పూట చెట్లు పెరుగుతూ ఉంటాయి. మనం యుద్ధానికి వెడితే అలా జల తరంగాసారాలు పడవు. శరాసనాల మీద నుంచి వచ్చే ఆ బాణవర్షం మన మీద పడుతుంది తప్ప నీళ్ల తుంపర్లు కాదు పడేది, బాణవర్షం. అక్కడికి వెడితే మెడలో పూలదండలు వెయ్యరు, ఏం వేస్తారు? గదా మొదలైనటువంటి భయంకరమైన ఆయుధాలు విసురుతూ ఉంటారు. నా మాట విను. కన్య నీవేడ రణరంగ గమన వేడ వత్తు వై నమ మరలు వలదు వలదు. కన్యామణి నువ్వెక్కడ? గట్టిగా నేల మీద నడిస్తే నీ కాళ్ళు కందిపోతాయి, శబ్దం వింటే చెవులు చిల్లులు పడతాయి, ఎవడైనా రక్తం కమ్ముకుంటూ చిమ్ముకుంటూ కింద పడిపోతే కళ్ళు బైర్లు కమ్మి స్పృహ తప్పిపోతావు. కాబట్టి కన్యామణి నువ్వెక్కడ, రణరంగ గమనం ఎక్కడ? వెంటనే తిరిగి వస్తాను. వద్దు వద్దు, ఇక్కడే ఉండన్నట్ట. అప్పుడు ఆవిడంది, అంటే అంత తేలిగ్గా తీసేశారు ఏంటండి స్వామి అంది. నిజంగా నేను పిరికిదాన్ని అవ్వచ్చు, బాణం పట్టుకోలేకపోవచ్చు, రక్తం చూస్తే కళ్ళు తిరగచ్చు, కానీ నా ధైర్యం ఎవరు? ఇక్కడున్నది సత్యభామ గొప్పతనం. దానవులైన నేమి మరి దైత్య సమూహములైన నేమి నీ మానిత దుర్గ బాహువుల మాటున నుందు నేను అన్నది ఆవిడ. రాక్షసులు అవ్వచ్చు, భీకర దానవులు అవ్వచ్చు, నాకండ నువ్వు. నీ రెండు చేతులు అనే కోట మధ్యలో ఉన్న నాకేం భయం అయ్యా కృష్ణ, నువ్వు ఉండగా నేను దేనికి భయపడను. నీ మీద నాకు అంత నమ్మకం, నిన్ను నమ్ముకుని వచ్చేవాడిని తీసుకెళ్ళకపోతే అది నీ అన్యాయం అందిట. అంటే శరణాగతికి వచ్చేసింది ఆవిడ. సత్యభామైన తేలికైంది ఏం కాదు, ఆవిడకి కృష్ణుడంటే సంపూర్ణమైన భక్తి. కానీ ఆ భక్తిలో కూడా వెర్రి భక్తి అని రెండు రకాలు ఉంటాయి. నేను నమ్ముకున్న దేవుడు నాకు తప్ప మరోడు ఎవడికి దేవుడు అయి ఉండకూడదు అని కోరుకునేటటువంటి భక్తి అనమాట ఆవిడది. భక్తులలో రెండు రకాలు, అందరినీ సమానంగా చూడమంటారు కొంతమంది, కాదు కృష్ణ నువ్వు నావాడివే ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు అనుకునే భక్తి ఈవిడిది. అటువంటి భక్తురాలు ఏమైంది, నువ్వు ఉండగా నాకు లెక్కలేదు, అవసరమైతే ధనుస్సు కూడా పట్టుకుంటాను అదిట. తీసుకువెళ్ళవా, నువ్వు తీసుకువెడితే నీతో వస్తాను, తీసుకువెళ్ళకపోతే అన్నం తినడం మానేస్తా, ప్రాయోపవేశం చేస్తా, ఉపవాసం చేసి చచ్చిపోతాను అదిట. ఒక ఆయన, నేను రోజు ఉపవాసం అండి, బుధవారం ఉపవాసం, గురువారం ఉపవాసం. ఉపవాసం అంటే నిజంగా ఏమనుకున్నాను, సాయంకాలం పూట వాయిడ్లీ తినడం ఇది ఉపవాసమా? అది కావాసం కానీ, అసలు అన్నం కంటే ఇది రుచిగా ఉంటుందని చక్క చపాతి పూరి కూర బుత్తులు ఏమీ తినకుండా ఉంటే దానిని వారం అంటారు. అంతేగాని శుభ్రంగా పెసరట్టు ఉప్మాలు ఏం చేశారు, ఇవి తినకూడదు. నేను చెప్పింది నియమం అంటే అంతేగాని, ఈ వంకతో చక్కగా టిఫిన్ల కోరికలన్నీ తీర్చుకుంటే బుధవారం నాడు, గురువారం నాడు, శుక్రవారం నాడు, శనివారం నాడు ఉప్మాలు, పెసరట్లు, పూరీ కూరలు, చపాతీ కూరలు అంటూ తింటే ఇదే అధికావాసం అన్నారు, దీన్ని ఉపవాసం అన్నారు. అంచేత నియమం అది. పూర్వం అలా ఉండేవారండి, రెండే రెండు పళ్ళు తినేవారట రాత్రిపూట, అంత కఠినంగా ఉండేవారట. ఏకాదశికి ఉపవాసం అంటే ఉపవాసమేది, కోతి ఉపవాసం అనే కథ ఉంది. ఒక కోతి అనుకోకుండా నా పురాణానికి వచ్చిందిట, ఉపవాసం చేస్తే చాలా మంచిది, ఏమీ లేకుండా భగవంతుడిని భక్తితో కలవమన్నట్ట ఆ పురాణంలో. వెంటనే ఆవిడ ఏం చేసింది, ఏకాదశికి ఉపవాసం ఉండాలనుకుంది. ఉపవాసం ఉపవాసం వాసుదేవ అనుకుంటూ ఉండగా దానికి భయం వేసింది. ఉపవాసం అంతా ఉన్నాక ద్వాదశి నాడు ఏదో ఒకటి తినాలి, కానీ ఉపవాసం వల్ల నీరసం వచ్చి కళ్ళు బయర్లు గమ్మితే తినలేనేమో అంచేత వెంటనే ఎదురుకుండా తినడానికి ఏమైనా బాగుంటే బాగుంటుందని శాస్త్రిగిరి గారి తోటలోకి వెళ్ళి ఓ చక్కెరకి వెళ్ళి అరటిపళ్ళ గల కోసుకొచ్చేసిందిట. గెల అక్కడ ఎదురుగుండా చెట్టుకు వెళ్ళాడగట్టింది. వాసుదేవ వాసుదేవ అనుకుంటూ ఉండగా ఎదురుగుండా గెల కనపడింది. ఈ ఉపవాసంలో నీరసం ఎక్కువైపోతే కనీసం ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా ఎగరలేనేమో, కొంచెం దగ్గరగా పెట్టుకుంటే అలా ఉపవాసంలో నీరసంగా ఉండగానే టక్కుని తినచ్చు అనుకుందిట. అలా దగ్గరగా పెట్టుకుంది. వాసుదేవ వాసుదేవ మళ్ళీ అనుమానం వచ్చింది. అసలు మరీ అంత దగ్గరగా కూడా వెళ్ళలేము, ఒళ్ళో పెట్టుకుంటే మంచిదేమో ఒళ్ళో పెట్టుకుంది గెల. ఇక ఒళ్ళో పెట్టుకున్నాక ఒళ్ళో ఉంటేనేం కడుపులో ఉంటేనేం, ఈ ఏకాదశి ఏమిటి కడుపులో ఉంటే మాత్రం ఏకాదశి కదా అని ఒక్కొక్క పొండే రోట్లో వేసుకుందిట, చెంగు దగ్గర వెళ్ళిపోయిందిట, కోతి ఉపవాసం అన్నారు. మన మనస్సు అటువంటిది కదా, శనివారం ఉపవాసం ఉందాం, ఏకాదశి ఉపవాసం ఉందాం అనుకోవడం, ఉప్పుడు పిండి తినచ్చు, ఉప్పుడు పిండి నిండా ఆ మట్టుకు వెయ్యండి, కాస్త కారం వెయ్యండి, పప్పులు వెయ్యండి, పోపులు టాపులు వేచిపోవాలండం, అందులో నెయ్యి వేసుకోవడం, చట్నీ వేసుకోవడం, ఇది ఉపవాసం ఒకటి. ఆవిడేమంది, నేను అలాంటి ఉపవాసం కాదు, నిజంగా ఉపవాసం ఉండి చచ్చిపోతాను నువ్వు తీసుకెళ్ళకపోతే అదిట, ప్రాయోపవేశం చేస్తానంటే అంత మాట అనకు సత్యభామామణి, నిన్ను నాతో పాటు తీసుకువెడతాలి అన్నట్ట. ఇంకా ఆవిడ హుషారుగా పొద్దున్నే లేచిపోయి మళ్ళీ ప్రయాణానికి ఆలస్యం చేయకూడదు కదా, అందుకని జన్మభూమికి వెళ్ళేవాడు పొద్దుటే లేచి టిఫిన్ తినేసి ఫోన్ చేసి కూర్చున్నట్టుగా ఆ స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంది. బట్టల్లో కూడా వీరులు యుద్ధం చేయడానికి ఎలా కట్టుకుంటారో చీర అలా కట్టుకుంది అనమాట, కుచ్చీలు మళ్ళీ అడ్డం పడకుండా కట్టుకుని రెడీ అందిట. అనగానే ఈయన కూడా సిద్ధమై సంతోషపడిపోయాడు. గరుత్మంతుడు వీపు మీద ఇద్దరు ఎక్కువ కూర్చున్నారట. ఆకాశంలోకి ఎగిరేటప్పుడు కళ్ళు తిరుగుతాయి అనేది, ఇప్పుడు హాయిగా దర్జాగా వెళ్ళిపోతుంది, కృష్ణుడు పక్కనుంటే ఆకాశంగా అంత తేలిక. అసలు మనం భగవంతుడిని కోరుకుంటే ఎప్పుడొకప్పుడు గరుడ వాహనం మనకి పంపుతాడండి, పంపలేదా మహానుభావుడు భక్త తుకారాం కోసం? పాటలు రాస్తే సంతోషపడిపోయి ఆ తుకారాము గారి కోసం గరుడ వాహనం పంపాడు. ఇలా భాగవత సప్తాహాలు చేసి చేసి నేను విని విని వీరు అందరం గరుడ వాహనం మీద పెడతాం, అంతేగాని ఒక పూట విని మర్నాడు వినకపోతే మాత్రం గరుడ వాహనం కాదు కదా, ఏ ఆవు వాహనం కూడా రాసుకోమన్నారు. అంటే శబ్దం 7 రోజులు శ్రద్ధగా చక్కగా వినాలి, అది శ్రద్ధాశక్తులతో వింటే గ్యారంటీ గరుడ వాహనం, సందేహం లేదు. ఆ మహానుభావుడు ఎంత కరుణాస్వరూపుడు, ఈవిడ ఏ పుణ్యమో చేసింది, ఎక్కింది గరుత్మంతుడి మీద వెళ్ళారట. వెళ్ళి యుద్ధరంగంలోకి చేరారు. నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురం, ఇప్పుడు అస్సాంలో అదే ఉంది, అస్సాం అంటే కామరోపదేశం అనేవారు పూర్వం, అక్కడే ఉంది ప్రాగ్జ్యోతిషపురం, సరిగ్గా మనం గౌహతికి దగ్గరలో, మేము అక్కడ కూడా తిప్పు పెడతాం. అసలు దాని మహిమ చెప్పాలంటే మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్ పెట్టుకోవాల్సిందే, భాగవతం తప్ప మరో పురాణం లేదనుకోకండి శాస్త్రి గారు, ఇది అయిపోయాక కూడా మధ్య మధ్యలో పెట్టిస్తూ ఉంటే శివపురాణం ఒకసారి, నారద పురాణం ఒకసారి, ఎన్ని లీలలు ఉన్నాయండి, అమ్మవారి చరిత్ర ఒకసారి, ఏడాదికి ఒకసారి, ఏటికి ఏడాది ఎలాగో నేను రాలేను వీరు రాలేరు కానీ అప్పుడప్పుడు ఏడాదికో రెండేళ్లకో పెట్టుకుంటే ఎన్ని ఎన్ని చరిత్రలు ఉన్నాయండి. అదిగో అస్సాం అన్నమాట, ఆ నరకాసురుడి వారసులే ఇప్పుడు బోడోలు అనే పేరుతో అక్కడ రోజు షాడోలై మన ప్రాణాలు తీస్తున్నారు, గింజుకు చేస్తున్నారు వాళ్ళు పాతవాసన. అక్కడ ఈ ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు ఆయన. 5 భయంకరమైన పురములు ఉన్నాయట, అటువంటి దుర్గములు, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయుదుర్గం, ఆకాశదుర్గం, భూదుర్గం, పంచభూతాలతో దుర్గాలు కట్టుకున్నాడు వాడు. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ పగిలితే కానీ నరకాసురుడు నగరంలోకి వెళ్ళలేరు, అంటే 5 గేట్లు అడ్డం పెట్టాడనమాట వాడు ఏకంగా. గదచే భీకరమైన శస్త్రముల దుర్గం వెళ్ళనుత్పాటించి, గద పుచ్చుకుని అగ్నిదుర్గం విరగొట్టాడు, చక్రంతో జలదుర్గం విరగొట్టాడు, బాణములతో ఆపై భూదుర్గం విరగొట్టాడు, ఆకాశదుర్గాన్ని కత్తితో పడగొట్టేశాడు, మళ్ళీ ధనుస్సు పుచ్చుకుని ఆ వాయుదుర్గం పడగొట్టాడు, ఇలా 5 దుర్గములు పటాపంచలు చేసి పారేశాడు. ఇప్పుడు నరకాసురుడి నగరములోకి వెళ్ళడానికి అడ్డం లేకుండా పోయింది. గరుత్మంతుడి మీద వచ్చేట, భీషణమైన శంఖం పాంచజన్యం నిర్ధూతాఖిల సైన్యము అన్నారు, అది శత్రు సైన్యమును చెదరగొట్టేస్తుంది, ఆ శబ్దం వింటే శత్రువులు పారిపోతారన్నమాట. అటువంటి అత్యద్భుతమైన కాఠిన్యం పాంచజన్యం ఊదాడు ఆయన. ఆ ఊదగానే అక్కడ ఒక చెరువు ఉంది, ఆ నరకాసురుడి యొక్క నగరం దగ్గర మంచి విశాలమైన చెరువు, ఆ చెరువులో 3 తలలు కలిగిన మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, మురుడు వారి పేరు. మురారి అని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు కృష్ణుడికి, ఆ మురుణ్ణి చంపాడు కాబట్టి మొర అరి, మురుడికి శత్రువు అనమాట. ఆ మురాసురుడు నీళ్లలో నిద్రపోతూ ఉంటాడు, జలరాక్షసుడు, 3 తలకాయలు వాడికి, అందులో పడుకుని నిద్రపోతున్నాడు. అంతఃపురమే హాయిగా తిని తెగ తినేసి శుభ్రంగాను, ఉపన్యాసం అయిపోయి అవగానే ఆ పూట గురువారం పలహారం తెగ తినేసాడు అనమాట వాడు, నేతి ఇడ్లీలోకి తినేసాడు, తినేసి నిద్రపోతున్నాడు అందులో. అలా నిద్రపోతున్న మురాసురుడికి ఎక్కడి నుంచో శబ్దం వినబడి చూస్తే కఠినమైన పాంచజన్య శంఖం నుంచి వస్తున్న శబ్దం వినబడింది. ఒళ్ళు మండిపోయింది వాడికి. ఎవడరా ఇక్కడ నన్ను నిద్రలేపుతున్నాడు అంటూ నీళ్లలోంచి జమ్మని లేచాట. వాడు నీళ్లలోంచి లేస్తూ ఉంటే కెరటాల పైకి లేచిపోయాట. ఒకసారి ఉవ్వెత్తున వాడి శరీరం నుంచి వచ్చిన నీళ్లు అటు ఇటు విదులుస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు తడిసిపోయాయి. మొత్తం వర్షం కురిసినట్టుంది అన్న రకంగా. వాడు నీళ్లలోంచి ఒకసారి లేచాడు కదా, ఆ ఒంటి మీద ఉన్న నీళ్ళు ఇలా అనగానే పక్క ఇళ్ల మీద కూడా ఆ ఇళ్ళన్నీ ములిగిపోయాయిటండి. ఏకంగాను వీడి దంపతికి ఎంత నీరు తీశాడో చూడండి. వాడు అంతటి భయంకర రాక్షసుడు లేచాడు. లేచి ఎదురుగుండా గరుత్మంతుడు చూచాడు. ఒళ్ళు మండిపోయింది. శూలంతో గరుత్మంతుడిని కొట్టాట. గరుడునిపై పడవచ్చిన మురసురు మురహరుని శూలంబు చూచి మోదముతోడను. ఆ మురాసురుడు విసిరిన శూలం గరుత్మంతుడి మీదకి వచ్చేస్తూ ఉంటే వాడు శూలం విసిరాడు. ఆ శూలం వస్తుంది గరుత్మంతుడి మీదకి. వెంటనే శ్రీకృష్ణుడు మూడు బాణాలతో టక్కన మధ్యలో కొట్టేశాట. ముర్ర ముర్ర ఇదే ఇదే నర్ర కర్ర మెర్ర మెర్ర ఇదే ఎడగున నుచు మెలుపున వచ్చన్. ఓరి మురాసుర, ఇంతకాలం దేవతల్ని పట్టి పీడించిన దుర్మార్గుడివి, నీ అంతం చూస్తాను అంటూ శ్రీకృష్ణుడు బాణం వేస్తున్నట్ట. హరి హరి నీళ్ళు నీళ్ళు ఇదే ఇదే దుర్రమున నిన్ను దృంతు నన్నుచు దోర్బలయుక్తిన్. ఓరి హరి, ఇదిగో నిలబడరా, యుద్ధంలో నీ ఎంతు చూస్తాను అంటూ తన బాహువులు ఐదు చేతులున్నాయట. అవి ఇలా ఊపుకుంటూ వాడుస్తున్నట్ట. ఇంతలో శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వాహనం నుంచి చక్రాయుధం విడిచిపెట్టాడు. ఆ చక్రం మహావేగంగా వచ్చింది. మురాసురుడి మూడు తలలు పరపర పరపర తెగిపోయాయి. ఢామని తలకాయలు నీళ్లలో పడ్డాయి. శరీరం వచ్చి ఒడ్డు మీద పడింది. మురాసురుడి కొడుకులంతా మా నాన్నను చంపుతావా అంటూ కొన్ని వందల మంది కొడుకులు ఉన్నటువంటికి ఎంతమంది భార్యలో తెలియదు మహానుభావుడికి. వాళ్ళంతా వచ్చి మీద పడుతూ ఉంటే వచ్చిన వాడిని వచ్చినట్టే ఆ చక్రాయుధంతో పర 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 పొట్లకాయలు కోసేస్తారు. ఇలా కోసేసేట. ఇంతలో నరకాసురుడికి తెలిసింది శ్రీకృష్ణుడు గరుడ వాహనం మీద వచ్చాడు స్త్రీ సమేతుడయ్యని. వెంటనే సైన్యంతో పాటు వచ్చేశాడు. బలవంతుండు ధరాసుతుండుగ నిసంభద్రాజ బింబో పరిస్థల శంపాన్విత మేఘమోయన ఖగేంద్ర స్కంధ పీఠంబుపై లలనారత్నముగూడి సంగర కథాలాపంబులం చేయుచు. సంగర కథాలాపంబులం జేయు ఉజ్వల నీలాంగు కనన్నిషంగు కుహనాసంగున్ రణాభంగునిన్ బలవంతుండు ధరాసుతుండుగని. మహాబలవంతుడు భూదేవి పుత్రుడు నరకాసురుడు వచ్చి చూశాడు ఎదురుగుండా. అంతవరకు ఎప్పుడు కృష్ణుడు చూడలేవాడు. ఎక్కడ కూర్చునున్నాడు స్వామివారు? సంభద్రాజ బింబోపరిస్థల శంపాన్విత మేఘమోయన. కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే చంద్రబింబం మీద కూర్చొని ఉన్న నల్లని మేఘము మెరుపుతీగా అన్నట్టుగా ఉన్నట్ట. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, ఆయన మేఘంలో ఉన్నాడు. ఆ మేఘం వెనక ఎవరున్నారు? చంద్రుడు ఉన్నాడనమాట. మేఘంలో మెరుపుతీగలాగా ఈయన పక్కన ఎవరుంది? సత్యభామ ఉన్నది. గరుత్మంతుడు ఎర్రగా ఉన్నాడు. మంచి బంగారపు రంగు అని చెప్పాంగా, ఆ ఎర్రగా బంగారపు రంగులో ఉన్న గరుత్మంతుడేమో చంద్రబింబంట, చంద్రబింబం మీద కూర్చున్న నల్లని మేఘమేమో మహానుభావుడు స్వామి అట. ఆ స్వామి మేఘమైతే మేఘంలో మెరుపు తీగ అమ్మవారు సత్యభామాది. ఖగేంద్ర స్కందపీఠంబుపై ఎవరితో ఉన్నాడు? లలనారత్నముగూడి సత్యభామాదేవితో కూర్చుని ఉన్నాడు. ఈ నరకాసురుడు వచ్చేలోపు కాసేపు ఖాళీగా ఉందిగా. ఖాళీగా ఉన్నప్పుడు వ్యర్థం చేయడం ఎందుకని? సంగర కథాలాపంబులం చేయు. సత్యభామ చూసావా, మురాసురుని చంపా, వాళ్ళ అబ్బాయిని చంపా, ఇంకా నరకాసురుడు రావాలి, ఎలా ఉందంటావు యుద్ధం అంటూ ఉంటే భలే ఉంది స్వామి, అందుకేగా నేను మీతో వచ్చా అంటూ అందట. ఇలా సంగర కథాలాపాలు యుద్ధానికి సంబంధించిన సంభాషణ చేసుకుంటున్నారట. ఉజ్వల నీలాంగు, ఆయన ఎలా ఉన్నాడు అంటే మెరిసిపోతున్న నీలమైన అవయవాలతో నల్లని వాడాయన. కనన్ నిషంగు, మెరిసిపోతున్నది ఏమిటి వెనకాతల అమ్ములపది? కవచం వేసుకుని ధనుస్సు పుచ్చుకుని చక్కగా ఆ నిషంగం ధరించాడనమాట. కుహనాసంగున్, పక్కన భార్య ఉందనే పేరుగా నిజానికి ఆయనకి ఎవరితోటి సంబంధం లేదైనా. కుహన అసంగుడు అని ఒక అర్థం, కుహన సంగుడు అని ఒక అర్థం. ఎవరితోటి సాంగత్యము లేనివాడు ఏకో నారాయణ, ఎవరితో సంబంధంలా, సంబంధం ఉన్నట్టు నటిస్తాడు. భార్య లేదు, భర్త లేదు, కొంప లేదు, దుంప లేదు, ఏమీ లేదు ఆయన. అప్పుడప్పుడు దొంగ నాటకంతో ఇలాగ నాటకం ఆడుతూ ఊరికే భార్యాభర్తల సంబంధంతో చూసేవాడికి ఈయనే పెళ్లి చేసుకున్నాడని మనకి వెళ్ళే అనిపిస్తాడనమాట. మహాత్ములు అలా నాటకం ఆడతారు, వీడు ఏ సంబంధం లేదు. రణాభంగుడు, యుద్ధరంగంలో ఆయన్ని ఎవరూ భంగపరచలేరు, అభంగుడు అన్నారు ఆయన్ని, ఎవరూ ఏమీ చేయలేరు. అటువంటి మహానుభావుణ్ణి చూచాడు. చూడగానే బాణవర్షం కురిపించాడు. ఈలోపు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా విజృంభించి యుద్ధం చేసేసట. ఆ యుద్ధం చేస్తూ ఉంటే సత్యభామాదేవికి హుషారు వచ్చేసింది. వేణిల్ జొల్లెట వెట్టి సంఘటిత నీవీ బంధయై లేచి ఆ ఏణీలోచన నిల్చే. జుట్టు యుద్ధం చేసేటప్పుడు ఇబ్బంది వస్తుంది కదా, అందుకని జుట్టు ముడేసి బొట్లో దోపేసిందిట. తాళం చెవులు బొట్లో దోపుతారు సార్ ఆడవాళ్ళు అలాగా. ఈ చీర ముడి గట్టిగా బిగించేసిందిట. ఆవిడ లేచింది, ప్లీజ్ గివ్ మీ అందిట ఆయన చేతిలో ఉన్న కోదండాన్ని, శారంగం. ఆయన లేచాడు. ఇదేమిటమ్మా, మంచి భయంకర సైన్యం, వర్షం కురిపిస్తున్నారు, బాణవర్షం, నువ్వెప్పుడు యుద్ధం నేర్చుకోలేదు కదా అనుకుని సత్యభామ ఇలా లేచేవేమిటన్నట్ట, నాకు కూడా యుద్ధం చేయాలనిపిస్తోందండి అందిట ఆవిడ. నన్ను చూడగానే మొన్న ఒక ఆయన వచ్చి నాకు కూడా పురాణం చెప్పాలనిపిస్తుంది, ఇప్పటివరకు చదువుకోలేదు చెప్పచ్చా అన్నాడు ఆయన. ఏం చేస్తాం, కృష్ణుడు చూడగానే సత్యభామకు యుద్ధం చేయాలనిపించినప్పుడుగా గురువుగారు ఉపన్యాసం చూస్తే అందరికీ ఉపన్యాసం చెప్పాలనిపించడం న్యాయం. అలా అనుకుంటే ఎప్పుడొకప్పుడు చేస్తారు. వాడి అనుగ్రహం ఉంటే ఓకం కరోతి వాచాలం అన్నారు. ఎవడైనా వాచాలుడైపోతాడు, సందేహం లేదు. ఆయన ఒక అద్భుతమైన పద్యం రచయిత ఇక్కడ పోతన గారు. జన్యంబున ధనుజుల దౌర్జన్యములుడు పంగగోరి చనుదించిన సౌజన్యవతి చూచి ఎదు రాజన్య శ్రేష్ఠుండు సరస సల్లాపములన్. మహాభయంకరమైన దుర్జనుల్ని యుద్ధంలో జయించాలనే కోరికతో యుద్ధం చేయడానికి ధనుస్సు అడుగుతూ ఉన్న భార్యను చూచాట, సరస సల్లాపాలు ఆడాడట, వేళాకోళం ఆడాట. ఏమిటి సత్యభామ, యుద్ధం అంటే ఇది ఏమిటనుకుంటున్నావు, మన సరదాగా చూడమంటావు అనుకుంటున్నావా, మల్లెపూలు ముడుచుకోవడం అంటున్నావా అని సరదాగా అడిగి, అయినా ఆయనకి చాలా ప్రేమ కదా భార్య అంటే. లేమా ధనుజుల గెలువగలేమా, ఇది కవిత్వ చమత్కారం అంటే. లేమా ధనుజుల గెలువగలేమా నీ వేళ కడగి లేచితి విటురా, లే మాను మానవేని లే మా విల్లందు కొనుములేలన్ కేలన్. లేమా అంటే స్త్రీ అని అర్థం అన్నమాట. ఓ స్త్రీమూర్తి అని ఒక అర్థం. ధనుజుల గెలువగలేమా, రాక్షసులు మాత్రం గెలవలేమా, నీ వేళ కడగి లేచితి విటు, నువ్వెందుకు అనవసరంగా లేచి నా దగ్గరకు వస్తున్నావు. లే మాను అన్నాడు, అక్కడ లేమా ఉందన్నమాట. లే వద్దు, మానుకో, మానవేని ఒకవేళ కాదు యుద్ధం చేయాలనే కోరికే ఉంటే లే మా విల్లంది కొను, లేవమ్మా మా విల్లంది కొను, లేలన్ కేలన్ అని ఏం చేసేట. హరిణాక్షికి హరి ఇచ్చను సురనికరోల్లాసనమును సూర కఠోరాసుర సైన్యత్రాసనమును పరగర్వనికాసనమును బాణాసనమును. ఆ హరిణాక్షికి లేడి కళ్ళు వంటి కళ్ళు కలిగిన సత్యభామాదేవికి శ్రీహరి ఇచ్చాడు. భయంకరమైన శత్రువుల్ని చీల్చేది, దేవతలకి ఆనందం కలిగించేది, సూరులు కఠోరులు అయిన రాక్షసుల్ని చంపేది, పరుల గర్వమును అణిచేది అయిన ధనుస్సు ఇచ్చాడట. ఆ విల్లంది బలంబునంది తదగణ్యానంత తేజో విశేషావిర్భావమునంది. శ్రీకృష్ణుడు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆ విల్లిలా ఇచ్చాడు, ఆయన చేతి నుంచి చెయ్యి తగిలించి విల్లు అందుకుంది. ఆయనతో పాటు ఆ విల్లుతో పాటు ఆవిడలోకి శక్తి వచ్చేసింది కండి. మనకి పరశురాముడు దగ్గర విల్లు పుచ్చుకున్నాడు రాముడు, గుర్తుందా? పరశురాముడు వైష్ణవం అనే ధనుస్సు పట్టుకొచ్చి రాముణ్ణి శివధనుస్సు భంగం చేసావా, ఇదిగో ఈ విల్లు ఎక్కుబెట్టనగానే రాముడు ఆ విల్లు లాక్కుంటూ విల్లుతో పాటు వాడి శరీరంలో ఉన్న తన శక్తి లాగేశాడు. దాంతో పరశురాముడు మామూలు వాడైపోయాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, విల్లిస్తూ విల్లుతో పాటు తదగణ్యానంత తేజో విశేషావిర్భావమునంది అన్నారు. శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న లెక్కలేని అత్యద్భుతమైన తేజస్సు మహిమ బలము ఈ శక్తులన్నీ విల్లుతో ఆవిడకు వచ్చేసాయి. అలా ఇస్తాడు ఆయన. ఆయన కాళ్ళు పట్టుకుంటే కాళ్లతో పాటు మనకు ఆ శక్తులు వస్తాయి. ఆవిడ చేతితో పాటు ఆవిడకి అందించేట, లేకపోతే ఆవిడ ధనుసు ఎక్కబెట్టగలదా శారంగం? వెంటనే ఆవిడ శరీరం వెలిగిపోయింది. అక్కడ రాశారు ఆయన, ఆ ధనుస్సు ఎక్కు పెట్టిందిట. బొమ్మ పెండ్లెండ్లకు పోననే స్త్రీ యుద్ధరంగానికి ఎలా వచ్చింది? ఊచన కర్ర వంపని పయోరుహలోచన అంటాడు నాచన సోముడైతే. కర్ర వంచలేదట ఆవిడ ఎప్పుడు, మామూలుగా ఇంట్లో ఉండే సర్నని కర్ర వంచలేదట. ఇప్పుడు ఈ ధనుస్సు ఎలా ఎక్కుపెట్టింది? ధనుష్టంకారం వింటే కళ్ళు తిరిగి కింద పడిపోయి ఈవిడ శబ్దాలు ఎలా వింది? అస్త్రాలు వేసేస్తుందిట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్ముడు చేత్తో పాటు ఆవిడలో ప్రవేశపెట్టిన మహాశక్తి. ఆదిశక్తి అయిపోయింది ఆవిడంతే. విజృంభించింది, ధనుష్టంకారం చేసింది. ఆ ఏణిలో వచ్చిన మధ్య మధ్యలో మంచి హుషారు. ఎలాగట? పురాణం చెప్పేవాళ్ళు ముఖాలు చూస్తూ ఉంటారు మధ్య మధ్యలో, వాడి మొహంలో ఏమైనా ఆనందం ఉందా లేదా దిక్కుమాల మొహాలని. అలాగా ఈవిడ కూడా పరుచూచున్ వరుచూచు నొంప అలరింపన్ రోషరాగోదయా విరట భ్రూకుటితోడ. ఒక్కొక్కప్పుడు శత్రువు కేసు చూసిందిట, ఒక్కొక్కప్పుడు భర్త కేసు చూసిందిట. పరుచూచున్ వరుచూచు, అక్కడ పరుడు అంటే శత్రువు, వరుడు అంటే భర్త. పరుణ్ణి ఎందుకు చూచింది? నరకాసురుణ్ణి నొంప, వాడిని చావగొట్టడానికి. ఈయన కేసు ఎందుకు చూసింది? అలరింపన్, ప్రేమ చూపించడానికి అన్నమాట. ఒకే కన్నుతో అలా గుడ్లు రుముతోంది, అగ్నిజ్వాలలు వాడి మీదకి పంపుతోంది, ఇక్కడ వచ్చేసరికి ప్రేమ, అటు రోషం ఇటు రాగం. ఒక్క నిమిషం. అందుకే ఒక క్షణకాలంలో ఆవిడ ముఖంలోంచి భర్త గారికి ఏమో అమృతం కనపడుతోంది, అవతల వాడికి అగ్నిజ్వాలలు కనపడుతున్నాయట. అలంకారికులు ఈ పద్యం ఉదాహరణిస్తారు. రాకేందు బింబమై రవి బింబమై యొప్పు నీరజాతే క్షణ నిమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై అలరు పూవోడి చేలాంచలంబు భావదు దృష్టియై ప్రళయార్క వృష్టియై. ఆవిడ ఏకకాలంలో రెండు రూపాలతో ఉంది. శ్రీకృష్ణుడికి ఎలా ఉంది అంటే, శ్రీకృష్ణుడు చూస్తున్నాడు, నరకాసురుడు చూస్తున్నాడు, శత్రువులు చూస్తున్నారు, ఇటు మిత్రుడు భర్త చూస్తున్నాడు అనమాట. ఇద్దరికీ ఏకకాలంలో ఆవిడ ముఖం ఎలా ఉన్నదో చెప్పారన్నమాట సుస్పష్టంగా. రాకేందు బింబమై, కృష్ణుడికి పూర్ణ చంద్రబింబంలా ఉన్నది, వెన్నెల నాటి చంద్రుడి బింబంలాగా. వాడికి ఎలా ఉన్నది? రవిబింబమై, వేసవికాలంలో మధ్యాహ్నం పూట సూర్యబింబంలో భయంకరంగా ఉందన్నమాట. ఇంచేత చంపడానికి ఆవిడ బాణం వేస్తోంది. ఆవిడ ముఖం అలా ఉంది. ఆవిడ చీర కొంగుందిట. ఆ కొంగు ఎలా ఉంది అంటే, కందర్పకేతువై, కృష్ణుడికి మన్మధుని జెండాలో ఉందిట, మన్మధుడు జెండా ఎగిరినట్టుగా ఆవిడ యొక్క కొంగు. కానీ వాడికో ఘన ధూమకేతువై తోకచుక్కలా ఉంది. తోకచుక్క అరిష్టం కదా, అలా ఉందన్నమాట. భావజు వృష్టి అయి, ఆవిడ ఆయనకేసి చూస్తూ ఉంటే మన్మధుని యొక్క బాణముల వర్షంలో ఉంది. ఇక్కడ ప్రళయకాలపు అగ్నిజ్వాలలో ఉంది ఆవిడ దృష్టి. ఆవిడ వేసే బాణాలు ఒక రకంగా వాడికి, ఒక రకంగా ఇటు. ఈయనకి పూల బాణం, వాడికి భయంకర వృష్టి. ఇలా ఏకకాలములో ఆవిడ భర్తకి ఒక రకంగా, శత్రువుకి ఒక రకంగా కనపడుతోంది. విజృంభించేస్తోంది ఆవిడ, చీల్చి చెండాడేస్తోంది. ఇలా బాణవర్షం కురిపిస్తూ ఉంటే శత్రువులు కొందరికి కాళ్ళు తెగాయి, కొందరికి నడుములు విరిగాయి, కొందరు కింద పడ్డారు, తెచ్చారు. కృష్ణుడు మూర్చిపోతే ఆవిడ ధనుస్సు ఎక్కువ పెట్టిందనేది వచ్చే అబద్ధం. అవన్నీ కల్పిత కథలు. సరదాకి ఆయన ఇచ్చాడు, ఆవిడ తీసుకుందంతే. చివరికి రణరంగంలో దిష్టి బొమ్మలా మిగిలిపోయేట పాపం ఒంటరిగా. ఎవరు? ప్రొఫెసర్ నరకాసురా. మొత్తం సైన్యం పారిపోయారు, ఏనుగులు పీనుగులు అయిపోయాయి, గుర్రాలు వెళ్ళిపోయాయి, వాడు ఒంటరివాడైపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు అన్నాడు, అమ్మా సత్యభామామణి, శృంగారవతి వీర శృంగార రసాలు విస్తరిల్లుతూ ఉండగా నీవు చేసిన యుద్ధమునకు దిష్టి పెడతలా నరకాసురుడు తప్ప తక్కిన వాళ్ళంతా పారిపోయారు. ఇంకెందుకు? తిరిగి నాకు ఇచ్చేయి. కొమ్మా దానవనాథుని కొమ్మాఘవమునకు తొల్లగి గురు విజయముగై కొమ్మా మెచ్చితి ఇచ్చద కొమ్మాభరణములు నీవు కోరిన వెళ్ళన్. ఈ పద్యంలో అన్నిటికీ ముందు కొమ్మ 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 అని వస్తుంది. కొమ్మ అంటే స్త్రీ అని ఒక అర్థం. కొమ్మ దానవనాథుని కొమ్మాఘవమునకు తొల్లగే, రెండవ దాంట్లో కొమ్మ అంటే కొమ్ము ఆహవమునకు. ఈ దానవనాథుడు ఉన్నాడే నరకాసురుడు, వాడి యొక్క జెండవ యుద్ధంలోంచి వెనక్కి తిరిగిపోయింది. ఎప్పుడైతే కొమ్ము విరిగిపోయిందో ఇక వాడు ఓడిపోయినట్టే, జెండా విరిగిపోతే ఇక వాడేమి లేనట్టే. ఆహవమునకు తొల్లగే గురు విజయము గైకొమ్మ, గొప్ప విజయాన్ని స్వీకరించు. ఇంత విజయం తెచ్చిపెట్టిన నీకు మెచ్చితి ఇచ్చేదా కొమ్మ ఆభరణములు, నిన్ను మెచ్చుకుని ఇస్తున్నాను. ఏ ఆభరణాలు కావాలో తీసుకో. నీకు నగలు కావాలి, వడ్డాణం కావాలా, ముక్కు పుడక కావాలా, కిరీటం కావాలా, పట్టాలు కావాలా, ఏం కావాలో కోరుకో. ఒక ఆవిడ పెళ్ళైన వెంటనే భర్త దగ్గరకు వచ్చి ఏమండి నాకు వడ్డాణం చేయించరా అందిట, అలాగే ఇలా నడి ఇప్పుడు వద్దండి, 7వ నెల 9వ నెల వచ్చాక చేసి పెట్టండి అందిట, 9 నెలలు వస్తే కొంచెం పెద్ద వడ్డాణం వస్తుంది, అలా కోరుకోవాలన్నారు. అంచేత నాకు కనకాభిషేకం చేస్తే నా భయం అదే, నాకు పెద్ద బరువు ఉండను. కనకాభిషేకం చేసినప్పుడు బరువుకేమో ఏకూరం కనిపెట్టి అయిపోయాక బంగారం పుచ్చుకోవడం నన్ను పెట్టండి, లాభం ఎక్కువ ఉంటుంది కొంచెం అనమాట అని చెప్పారు. ఆవిడ కొమ్మ ఆభరణములు, నీకు ఏ ఆభరణాలు కావాలంటే అవి ఇచ్చేస్తాను, నీవు కోరిన వెళ్ళను అన్నాడు, కోరినవి ఇస్తాను అన్నట్టు. అనగానే ఆనందపడి, స్వామి ఏ యుద్ధం నేనే చేశానంటావా, నువ్వు మెచ్చుకున్నావు చాలు అని మళ్ళీ ఆయనకి ధనుస్సు ఇచ్చేసిందిట. ఈలోపు నరకాసురుడు చూసి అగాదిగా, కృష్ణ నువ్వేం పెద్ద గొప్ప వాడు అనుకుంటున్నావా, నేను ఎందుకు యుద్ధం చేయలేదో తెలిసా, పైగా తన తాను సమర్థించుకోవడం అన్నమాట. మగువ మగవారి ముందర మగత నములుచు పరణము మానుట నీకు మగతనము కాదు ధనుజులు మగువల్ల దశ తనరు మగల మగలగుట హరి అన్నాడు. ఒక స్త్రీ పురుషుడుండగా వాడిని వెనక్కి గెంటి ముందుకు వచ్చి యుద్ధం చేస్తుంటే నీకు సిగ్గు లేకపోతే లేకపోయింది మాగులేదా. మగువ మగవారి ముందర మగతనములు చూప రణము మారుట నీకు మగతనము కాదన్నట్టు. యుద్ధం మారడం నీకేం మగతనం అనుకుంటున్నావా, మేము రాక్షసులం, ధనుజులు మగువల దశ తనరు మగల మగలగుట హరి. మగవాళ్ళ వైపు విడతాను తప్ప మొగలకి మగ మగవాళ్ళకి మగవాళ్ళం, మేము పురుషులు పాలిటి పురుషులం, స్త్రీలతో యుద్ధం చెయ్యం. అందుకే నేను యుద్ధం చేయలేదు, పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో, నగలిస్తాను నాణ్యాలు ఇస్తానంటావు, నువ్వు నాతో యుద్ధం చేయి ఎప్పుడు ఇస్తాను నీకు నగలన్నట్టే. అనగానే చిరునవ్వున వేడు కృష్ణ, నరక ఖండించద మత్కర కండాసన విముక్త ఘన శరముల భీకరకాయు నిన్ను సురకి నరకాంతలు చూచి నేడు నందం పొందన్. నరకాసుర నువ్వెంతసేపు వాగుతావులే వాగు, ఇదిగో ఇప్పుడే నిన్ను ఖండిస్తా. నా భయంకరమైన ఈ కోదండ వెక్కుబెట్టే ఈ కోదండ విముక్త బాణములతో నీ తల ఖండించి కింద పారేస్తా. ఎన్నాళ్ళుగాను ఆడవాళ్ళని పీడించి ఏడిపించావురా, దేవతల్ని మానవుల్ని సిద్ధుల్ని సాధ్యుల్ని కిన్నరుల్ని అందరినీ ఏడిపించావు, వాళ్ళ వాళ్ళ స్త్రీలంతా ఆనందం చెందుతారు, ఇదిగో ఇప్పుడే కాసుకో అనగారి. ఇద్దరికీ మధ్యలో ఘోర యుద్ధం జరిగిందిట, మంచి భయంకరమైన త్రిశూలాన్ని విడిచిపెట్టాట గరుత్మంతుడికి. గరుత్మంతుడు డొక్కలో గుచ్చుకుందిట త్రిశూలం. అంత త్రిశూలం గుచ్చుకుంటే ఇంకో పక్షి అయితే కింద పడిపోవాలి, కానీ గరుత్మంతుడు దాన్ని తీసి కింద పారేశాడు కాళ్ళతోటి. ఆయనకి పూలదండ తగిలినట్టు ఉందన్నారు, మండిపోయింది ఆయనకి. తనని కొడితే బాధపడ్డ కృష్ణుడు తన భక్తుల్ని కొడితే కోపం వస్తుంది ఆయనకి. ఒరి నా భక్తుణ్ణి గరుత్మంతుణ్ణే నీవు ఆయుధంతో నొప్పిస్తావా, ఇహ చూసుకొని నిన్ను తప్పించేవాడు ఎవడూ లేడు, నీకిప్పుడే ముప్పు వచ్చి పడింది అంటూ ఆ క్షణమే సుదర్శన చక్రాన్ని తలుచుకొని విడిచిపెట్టాట. మనకి సినిమాల్లో సత్యభామ చంపిందంటారా నరకాసురుని, ఒట్టి అబద్ధం. నరకాసురుని సత్యభామ చంపలా, స్వయంగా కృష్ణుడే చంపాడు. చక్రం విడిచిపెట్టాట, ఆ చక్రం వచ్చి మహావేగంగా వాడి తలకాయ నరికేసింది, తలకాయ నేల మీద పడిపోయింది. ఎల్లాలం ఎల్లాలం కిటియైన కాలమున మున్నే నంతు వర్ణింతువో తల్లి తన్ను తలంచి అయిన ఎచటం తన్ను కృపంగావడే చెల్లంబో తలద్రెల్చనల్చు ఇలనాక్షేపించు చందం బునం త్రెళ్ళిల్ చప్పుడుగాగా భూమిసుతుడు ఉద్దీప్తాహవక్షోణిలో. అమ్మా భూదేవి, నేను వరాహావతారంలో ఉన్నప్పుడు కృష్ణుడి భార్యనే నువ్వు ఎన్నోసార్లు చెబుతూ ఉంటావే, అటువంటిది నీకు ఆ కృష్ణుడికి పుట్టానని నీవు వర్ణించిన మాట నిజమైతే నీ ముఖం చూసైనా నన్ను క్షమించలేదు చూసావా, ఇదేం నాన్న ఈ డాడీకి అసలు బాడీ ఉందా, ఈయన కేడియా, ఇంత జీడిలా పట్టుకుని నా తలకాయ నరికేశాడు, అస్సలు జాలి చూపించలేదు, నిన్ను చూచి కూడా నా మీద కరుణ చూపించలేదు అని భూదేవిని ఆక్షేపిస్తున్నట్టుగా శ్రీకృష్ణుడు చక్రంతో తల నరకగానే ఆ తల వచ్చి డామ్మనే శబ్దంతో నేల మీద పడిపోయిందిట. మళ్ళీ తల్లి ఒళ్ళోనే పడ్డాడు వాడు. వెంటనే భూదేవి ఏం చేసిందిట, స్త్రీ రూపం ధరించింది, ఆ తలకాయ జాగ్రత్తగా పుచ్చుకుని నిక్షిప్తం చేసి, ఈ నరకాసురుడి కొడుకు పేరు భగదత్తుడు, వాడు కుర్రాడు అప్పటికి, వాడిని తీసుకుని, స్వామీ వాసుదేవ పరంధామ నీకు నమస్కారం, అంభోజనాభున కంభోజ నేత్రున కంభోజమాల సమన్వితునకు, అంభోజనాభున కంభోజ గర్భున కంభోజ ధర్మంబు అలరువానికి సకల లోకంబుల సర్వశత్రులకును సమయం పనొకటైన సమశరణ్య భావుకునకు నే భక్తి మృక్యద. స్వామి నీ కళ్ళు తామర పువ్వులవుడు అన్నదనమాట. అంభోజ నాభుడు బొడ్డులో తామర పువ్వు, అంభోజ నేత్రుడు కళ్ళు తామర పువ్వులు, అంభోజమాలా సమన్వితులకు మెడలో తామర పువ్వుల దండ ధరించావు, నీ కాళ్ళు తామర పువ్వులు, నీ కళ్ళు తామర పువ్వులు, అన్ని పూర్వం అలా పోల్చేవారు అనమాట. తామర పువ్వులతో తామర పువ్వుల్లో ఉండేవాడు చేతులు, కాళ్ళు తామర పువ్వుల్లో ఉండేవిట, కళ్ళు తామర పువ్వుల్లో ఉండేవిట, ముఖం తామర పువ్వులో ఉండేదిట, మెడలో తామర పువ్వుల దండ, ఇన్ని తామర పువ్వులు కలిగిన నీకు నమస్కారం అన్నాడు. వెనకటికి తిరుమల రాయలని ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి తెనాలి రామకృష్ణుడి చేత పద్యాలు రాయించుకోవాలని కోరిక. కవులు పద్యం అంత తేలిగ్గా రాయరు, రాశారంటే మనస్సు కరిగితే రాస్తారు, అప్పుడు రాసినప్పుడు అద్భుతంగా వచ్చేస్తాయి పద్యాలు. అలాగా ఇలాగే ఒకనాడు తెనాలి రామకృష్ణుడిని పిలిపించాట తిరుమల రాయుడు, నా మీద ఒక పద్యం చెప్పడానికి డబ్బులు ఇస్తానన్నట్టు. డబ్బులు ఇస్తే అక్కడయ్యా మా మనస్సులో అభిమానం కలిగితే మీరు వద్దన్నా రాసి పెడతాం పద్యాలు, డబ్బులు ఇచ్చినా రాయమన్నాడు. ఈయన డబ్బులు అండి అక్షర లక్షలు ఇస్తానన్నట్ట. అక్షర లక్షలు ఇస్తానంటే మరి ఎవరికైనా ఆశే కదా. చివరికి ఏం చేశాడంటే, నీ మీద పద్యం రాస్తాను, నీ కళ్ళు తామర, నీ ముఖం తామర, నీ కాళ్ళు తామర, ఇంతెందుకు నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు. తామర పువ్వు తీసేశాడు, నీ కళ్ళు తామర, నీ చేతులు తామర, నీ కాళ్ళు తామర, నీ ఒళ్ళంతా తామరే అన్నట్టు. తామర అంటే తెలుసు కదా, ఇక నేను చెప్పక్కర్లా. పాప వాడు నిజంగా హై ఇంక విత్తని అక్షర లక్షలు ఇచ్చేసేట, యోగం అన్నారు దాన్ని. అద్భుతమైన భావనలు ఇవి, అంతే కళ్ళు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయని అర్థం. సకల లోకాలని పరిపాలించే నీకు సమభావంతో శత్రువులు మిత్రువులను లేకుండా చూసే నీకు నమస్కరిస్తున్నాను. ప్రభో వాసుదేవ పరంధామ వైకుంఠవాస విశ్వకర విశ్వభావన విశ్వదూర శాశ్వత అజా బ్రహ్మప్రభు ఈశ్వర నీకు నమస్కారం చేస్తున్నాను. ఇదిగో వీడు నరకాసురుడి కుమారుడు, అమాయకుడు, వీడికి ఏం తెలియదు. నీవు నరకాసురుడికి ఇచ్చిన వైష్ణవాస్త్రం వీడికి ఇచ్చి వీడినే పట్టాభిషిక్తుని చెయ్యి. ఇదిగో నీకే ఈ మొత్తం భారం అప్పగిస్తున్నాను, నా కుర్రాన్ని అప్పగించగానే వెంటనే నరకాసురుడి రాజ్యానికి ఆ భగదత్తుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి వాడికి నారాయణాస్త్రం ఇచ్చి, ఇప్పుడు ఈ దుర్మార్గుడు ఆక్రమించుకున్న వస్తువులన్నీ లాక్కుని ఆ అదితి కొండలాలు వరుణఛత్రం ఇవన్నీ వాళ్ళని పిలిపించి ఇచ్చేసేట. అమ్మా అదితి కొండలాలు ఇవిగో, చెవులకు పెట్టుకోవడానికి పనికొచ్చేలా చెవులు చేతితో ఇలా నిమురుతున్నాను, మళ్ళీ అతుక్కుపోతాయి, ఇవి తెగిపోయాయి కదా, తెగిపోయిన చెవులు అతుక్కుంటాయని అతికించేట. అందుకే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండాలన్నారు. చెవులు తెగిపోయినా, ముక్కు తెగిపోయినా, కాళ్ళు తెగిపోయినా, ఎక్కువ తిని ఇండైజేషన్ వచ్చినా అన్ని ఆరోగ్యాలు బాగు చేస్తాడు, నమ్ముకోవాలి ఆయన్ని. ఆ తర్వాత కొండలములు పెట్టాడు, వరుణుడికి గొడుగు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, పంపించేశాడు. నరకాసురుడి చరసాలలో ఉన్న రాజకన్యకల్ని విడిపించడానికి వెళ్ళి తాళం కప్ప పగలగొట్టించాట. తాళాలు ఎక్కడెట్టాడో తెలియదుగా మరి, అందుకని కృష్ణుడు అలా కొట్టాడు ఒక దెబ్బ. పూర్వం దొంగళ్ళు ఇంటికి వచ్చి అలా కొట్టేవారు, కొట్టగానే తల తాళం పగిలిపోయేది. కృష్ణుడు కూడా మన హృదయ చోరుడైనా, మన హృదయాలు అపహరించిన వాడికి ఈ తాళాలో లెక్క, విడగొట్టి తీసేట. 16,000 మంది రాజకన్యకులు వాడు ఆ కృష్ణుడు చూసి ఆశ్చర్యపోయారు. అక్కయ్యా చెల్లి, ఈ దుర్మార్గుడు నరకాసురుడు మనల్ని చెరసాల్లో పెట్టాడని రోజు తిట్టుకునేవాళ్ళం, వాడంతటి పుణ్యాత్ముడు లేడే, నిజంగా నరకాసురుడు చెరసాల్లో పెట్టకపోతే వాడు ఈ కృష్ణుడు దర్శనం అవుతుందా, పెడితే పెడితే దుర్మార్గుడు అమ్మాయి అనుకున్నారట. వెనకటి ఒక ఆయన కోర్టు చుట్టూ తిరిగి తిరిగి మొత్తం ఐశ్వర్యం కోల్పోయింది, డబ్బంతా పోయింది, డబ్బు పోతే పోయింది దిక్కుమాలి, లా తెలిసింది అన్నట్టు, ఈ రకంగా లా చదువుకున్నాను అన్నట్టు ఆయన వాడు. అలాగా నరకాసురుడు వాళ్ళు ఎన్ని కష్టాలు పొందితే పొందాను, ఆహాహా ఈ కృష్ణుడు చూశాం, ఏమి సౌందర్యం, ఏమి తేజస్సు, ఏమి అపూర్వమైన లావణ్యం, ఈ పరమాత్ముడు మనల్ని వరిస్తే మనం అదృష్టవంతులం, భాగ్యవంతులం అనుకున్నారట. నన్నే చూచను నన్నే కౌగిలించుకొని అని వాళ్ళలో వాడు, అదిగో ఆయన నన్నే చూశాడు, నిన్నెక్కడ చూశాడు, నన్ను ఇంకా కౌగిలించుకున్నాడు అందుట ఒక ఆవిడ, అన్నీ అలాగే మాట్లాడతారని చెయ్యెత్తాడే నాకేసే చూపించాడు అందుట ఒక ఆవిడ, ఇలా ఎవడికి వాడే, నన్నే చూశాడు, నన్నే మెచ్చాడు, నన్నే వన్నాడు, నన్నే చూచి కన్ను గీటాడు, ఇలా అనుకున్నారట. అప్పుడు కృష్ణుడు విడిపించి వారిని మీకేం కావాలని అడిగితే అందరం సామూహికంగా నేను విడి చేసుకోవాలనుకుంటున్నాం ఒకేసారి అన్నారట. ఒక్కసారి పైగా వెంటనే ఆయన 16,000 కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారట. కళ్యాణ మండపాలు బుక్ చేసినందుకు మెచ్చుకోవాలి ఆయన. అసలు ఒక్క కళ్యాణ మండపం దొరకచొస్తున్నారు ఈ కాలంలో. ఆయన అనుగ్రహం ఆన్ ది స్పాట్ కళ్యాణ మండపాలు బుక్ చేసేసాట, తయారు చేశాడు. 16,000 మండపాల్లో ఒకే ముహూర్తంలో అన్ని రూపములతో ఏకకాలం అందరి నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టాడు, అందరి మెడల్లో తాళీ కట్టాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇటువంటి మహిమ ఉంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు, ఆ మహిమ లేకుండా నేను కృష్ణుడిలాగా పెడతానంటే ఎక్కడ తస్తాడు రెండో రోజున వీడు మళ్ళీ డామ్ అని. ఆ పక్క ఆవిడ నెత్తి మీద ఒక ఆవిడ అప్పడాల కర్రతో ఇంకొక ఆవిడ కర్ర పెట్టి కొట్టిందంటే మూడో రోజు పనికిరాడు వీడు. ఆ మహాశక్తి ఎక్కడ, ఆ మహానుభావుడు ఎక్కడ, అన్ని రూపములు ఆయనది, ఆయనకి పరుడు ఎవడు, నాన్నవాడు ఎవడు. ఆ అద్భుతమైన షోడశ రాజకన్యా సహస్రమును పెళ్లి చేసుకున్నాడు ఆయన. తదనంతరం వారందరికీ వేరు వేరు భవనములు ఇచ్చాడట. ఈ అత్యద్భుతమైన కథలలో ఒక మాట చెప్పారు, అష్టమహిషులకి ఈ 16,000 మంది రాజకన్యలకి అందరికీ కూడా అన్నక 16,000 సతులందున ఒక్కట వేరు వేర నందన దశకంబు పుట్టిరి అన్నారు. ఒక్కొక్కడికి 10 మంది పిల్లలట, 10 మెంబర్స్. పిల్ల చెరువుకి ఈయన కైబడి అన్నారు. పిల్ల చెరుకు అక్కడ ఒక ముక్క నాటితే అలా ఈయన వెళ్ళినట్టుగా స్వామివారికి 16,000 మంది ప్లస్ 8 మెంబర్స్కి కూడా ఒక్కొక్కరికి 10 మంది కొడుకులే, మళ్ళీ కూతుళ్ళు లేరు, ఆయన అదృష్టం అది కట్నం ఇవ్వక్కర్లేదు, పుట్టుకొచ్చారట. మళ్ళీ ఒక్కొక్క కొడుక్కి 10 పుట్టుకొచ్చారట. అది తర్వాత చెప్పిన అసలు కోసం వేరు 10. ఈ జనములకు చదువు చెప్పడానికి 3 కోట్ల మంది గురువులను నియమించారు అని చెప్పారు భాగవతంలో. 3 crores గురువులు, రెసిడెన్షియల్స్ అక్కడే పెట్టేశారు వాళ్ళు. అంటే ఏమిటి, ఇంతమంది గురువుల్లో ఒకడు నాగాలాగా పురాణం చెబితే, ఒకళ్ళేమో నారాయణ అని భజన పనులు భజన పాడిస్తే, ఒకళ్ళేమో మెల్లిగా కూర్చుని గొంతుకు లేకపోయినా డయ్యూ డక్కు అని చెబితే, ఒకళ్ళు చక్కగా అత్యద్భుతమైన కవిత్వంతో మెప్పిస్తూ ఉంటే జలధన స్వనస్సంతో, ఒకళ్ళు రహస్యంగా పారాయణ నేర్పించేవారు. ఇలా అందరూ కూడా వారి వారి డ్యూటీలు చేస్తూ ఒక్కొక్కళ్ళు మల్లయుద్ధం, ఒక్కొక్కళ్ళు బాణాలు, ఒక్కొక్కళ్ళు చక్రాలు, ఇలా అన్నీ చెప్పారట. 3 కోట్ల మంది గురువులు, అందులో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్లు ఉన్నారు, హిందీ మాస్టర్లు ఉన్నారు, మీరేం మెంగెట్టుకోకర్లేదు మమ్మల్ని చూడలేదని, వ్యాపారం నేర్పిన వాళ్ళు ఉన్నారు, సాంఖ్యశాస్త్రం అందులో సుస్పష్టంగా చెప్పారండి, ఆర్థిక శాస్త్రం నేర్పారట ప్రత్యేకంగా, ఎకనామిక్స్, తర్వాత MBA మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి అప్పట్లో కూడా, అన్ని రకాల కంప్యూటర్లు యంత్రాలు అన్నీ సమస్తం నేర్పారట 3 కోట్ల మంది గురువులు కూడా.